गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः। अनंत शक्ति संपन्नम अमलम कालवेदिनम वंदे काली प्रसादम मत्तामितार्थप्रदम गुरु चतुर्भुजे चंद्रकलावतम से कुछो नते कुंकुम राग शोणे पुंड्रेक्षुपाशांकुश पुष्पबाणहस्ते नमस्ते जगदेकमाता सर्वचैतन्यरूपां तां आद्यां विद्यां च धीमहि धियो यानः प्रचोदयात्। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ श्रीगुरुभ्यो सर्वेभ्यो महाभक्तेभ्यो మాతాజీ వారు నిన్న లాస్ట్ చెప్పింది ఏమిటి అంటే ఎవరన్నా చెప్పగలరా? ఎరా ఓ మాట అన్నారు, ఎవ్వరైనా చెప్పచ్చు, లాస్ట్ వర్డ్ మీ స్కూల్ అంతా అయిపోయాక మీ టీచర్లు మీకేమిస్తారా? హోంవర్క్ ఏనా? ఆ మాట అన్నారా లేదా మాతాజీ అన్నారా? హోంవర్క్ చెయ్యాలి మీరు అన్నారు. మరి గురుబోధ అంటే అలా వినాలి జాగ్రత్తగా. హోంవర్క్ మర్చిపోయి నువ్వు చేయకుండా వెళ్ళావు అనుకో మరుసటి రోజు స్కూల్కి, టీచర్ మనకేమిటిస్తారు నాన్న? ఏమిస్తారు? ముద్దు పెట్టుకుంటారా? దగ్గర పిలిచోరే బాగా చేసావురా, నువ్వు హోంవర్క్ చెయ్యకపోవడమే మంచిది రా అసలు అని అంటాడా? ఏమంటారు? పూర్వం అయితే వేసేవారు, ఇప్పుడు వెయ్యరు కానీ హర్షిస్తారా? వై డిడ్ యు నాట్ డూ యువర్ హోంవర్క్ అనుకొచ్చి నాలుగు చీవాట్లైనా పెడతారుగా, కొట్టకపోతే పోయారు, కొడితే వాళ్ళని పోలీసులకు అప్పచెప్పేస్తున్నారు ఇప్పుడు టీచర్లు. హోంవర్క్ అండి, హోమ్ హోమ్ వాట్ ఈస్ వేర్ ఈస్ అవర్ హోమ్? ధ్యానం అంటే ఏమిటి అని చెప్పారు అమ్మ. ఏమని? నీ ఇంటికి నువ్వు వెళ్ళడమే అన్నారు. కనుక మన హోమ్ ఏమిటి? ధ్యానం. ఇది విచారణ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ ఉపన్యాసం చెప్పటం లేదు జపమాల ప్రసాద్. నీ ఇంటికి నువ్వు వెళ్ళడం అనేది ధ్యానం అన్నప్పుడు అంటే ఏమిటనమాట? నీ ఇంటికి ఇప్పుడు ఇక్కడ అంతా అయిపోయాక ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తున్నాం కానీ ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళి పిచ్చాపాటి మాట్లాడుతున్నాం మనం చేసేవాళ్ళు, అది మనకు అనవసరం. మనకి నెక్స్ట్ కార్యానికి మనం వెళ్ళిపోవాలి కాబట్టి మనం మన ఇంటికి వెళ్ళి గబగబా మన పనులు చేసుకొని, నేను ఎవరో చెప్పారు కూడా ఇంట్లో ఉండడానికి కూడా టైం ఇవ్వటం లేదు మా రామకృష్ణ ప్రసాద్. కనుక ఆ ధ్యానం అనేటటువంటిది అంటే ఏమిటి, అది నెక్స్ట్ విచారణ. ధీ అంటే ఏమిటి అని చెప్పారు బాబుజీ. ధీ అంటే బుద్ధి, యానం అంటే ఏమిటి, ప్రయాణం. విమానయానం అంటున్నామండి, నౌకాయానం అంటున్నామండి, అంటే ఏమిటి, ప్రయాణమేగా. ఈ బుద్ధిని ప్రయాణం చేయించాలి. బుద్ధి చేసే పని ఏంటి చెప్పండి, బుద్ధి చేసే పని ఏమిటి, నిర్ణయించే పని బుద్ధి. కనుక ఈ బుద్ధి నిర్ణయించాలి. ఇప్పుడు మనం ఇక్కడ సత్సంగం అయింది, సత్సంగం అయ్యాక నెక్స్ట్ ఒక గంటన్నరలో మనకి పూజ ఉంటుంది. ఇన్నాళ్ళు గంటే ఉండేది, ఇప్పుడు అమ్మ కరుణించి మనకి ఇంకో అరగంట ఎక్కువ కూడా ఇచ్చారు. అంటే ఏంటి, కాసేపు ఇంటికి వెళ్ళి కునుకు తీయడానికేనా అనుకుంటామేమో అని, కానీ కాదులేండి. కునుకు తీసేవాళ్ళు తీయచ్చు, తప్పులేదు. అక్కడ ఇంటికి వెళ్ళి కునుకు తీసినా ఇక్కడ కానీ పూజలో కానీ కునుకు రాకుండా ఉంటే ఆ తల్లి, ఆ ఇనప గజ్జల తల్లి, మనం చాలా అదృష్టవంతులవే. ఇంటికి వెళ్ళి ఓ చిన్న కునుకు, ఏదో 40 wings అంటారు, అలాగా 40 wings 20 wings మనం ఒక్కసారి అలా కళ్ళు మూసుకొని పవర్ స్లీప్ అనమాట, అది కొంచెం పొందితే బానే ఉంటుంది. కనుక ఈ బుద్ధిని మనం ఏం చేయాలంటే మంచి ప్రయాణం చేయించాలి. అలా కాదు, వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం, వీళ్ళింటికి వెళ్ళి వీళ్ళతో మాట్లాడదాం అని వెళ్ళామనుకోండి, అప్పుడు అదేమిటవుతుంది, మనం ఇంట్లో కూర్చొని మనం కుర్చీలోనే కూర్చొని కొంచెం అలా కళ్ళు మూసుకొని చక్కగా మనం ఇవాళ జరిగిందంతా ఒక్కసారి నెమరు వేసుకున్నామంటే అది ధ్యానం అవుతుందా లేదా. ఈ ధ్యానం మనం చేసుకుంటే ఇక్కడ నిన్ను నించోబెట్టచ్చు, నిన్ను నించోబెట్టకపోవచ్చు. అసలు ఇవాళ నేను అనుకోలేదు, ఎందుకంటే ఇవాళ మరి మా సోదరులు చెప్పినప్పుడు పెద్ద ఆయన చక్కగా ఎంత విచారణకి లోపలికి వెళ్ళారో. ఆ తర్వాత మా సోదరులు, సోదరీమణులు వీళ్ళందరూ చెప్పారు, టైం అయిపోయింది కదా ఇంక అమ్మ నెక్స్ట్ అనుకున్నాం. కానీ ఆ అనుగ్రహం అనేటటువంటిది ఎటువంటిది అంటే, ఇంకొక ముఖే ముఖే సరస్వతి అనే మాట మా ఎవరు, మా లలితానంద స్వామి, మా అమ్మగారు, మా అమ్మగారు గురువు గారు ఆవిడెప్పుడు అనేవారు. దాని గురించి నాకు ఎప్పటికీ అర్థమైంది తెలుసా అండి, మొన్న సౌందర్య లహరి చదువుకుంటూ చెప్పుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది. వాగ్భవ కూటం అని మనకుంది, ఏంటది, ఈ కంఠం నుంచి పై వరకు శిరస్సు వరకు వాగ్భవ కూటం అంటారు. ఈ వాగ్భవ కూటంలోనే వస్తున్నాయి కదండి ఇవన్నీను, నోరు, ముక్కు, చెవులు అండి, చర్మము, ఇవన్నీ కూడా వచ్చినవి. ఎక్కడొచ్చా జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఎక్కడున్నాయి, వాగ్భవ కూటంలో ఉన్నాయి. కనుక అక్కడ జ్ఞానానికి వాగ్భవ కూటం, తర్వాత కంఠాగక్కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి, కంఠం కింద నుంచి కంఠ అధ పర్యంత మధ్య కూట, ఇక్కడ వరకు మధ్య కూటం. ఈ మనకి మూడు కూటాలు ఉన్నాయి. ఇప్పుడు మాకు చదువుకునేటప్పుడు కూడా మెడిసిన్ చదువుకునే, ఇప్పుడు ఆలోచిస్తుంటే, ఇప్పుడు ఇందాక మా తమ్ముడు చెప్పాడు చూడండి, శ్రీనివాసమూర్తి, అనుకున్నదోటి వస్తున్నదోటిని, అదే గురుదేవుడు చేసే పని ఏంటంటే, యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కదితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః అని గురుగీత చెప్తోంది మనకి. అంటే ఏంటంటే, నిజంగా మనకి తెలియదు ఇది ఎక్కడి నుంచి వస్తోంది, లేకపోతే 41 రోజులు ఈ తిత్తి చేత అక్కడ చెప్పించారా, చెప్పించారు. అర్థమైందండి, అది అసలు సౌందర్య లహరి ముట్టుకోవడానికి అందరూ భయపడతారు. అలాంటిది సౌందర్య లహరి చెప్పబే అంటే తగ్గుతున్నామ్మా అని చెప్పుకోవడానికొస్తున్నా అంటే కాదు, అక్కడ గురువాజ్ఞ, గురువాజ్ఞ ఉంది కాబట్టి అక్కడ అయ్యశ్యదేవే పరాభక్తి ఏ విధంగా అవుతే నీ ఇష్ట దైవం యందు ఉన్నటువంటి భక్తి నీ గురుదేవుడి యందు ఉంటుందో, తస్య ఏతే అకథితాహ్యర్థ కథితాహ్యర్థ, అటువంటి వాడికి చెప్పినటువంటివి బోధపడతాయి, చెప్పనటువంటివి ఎప్పుడు విననటువంటివి కూడా ప్రకాశిస్తాయి అని గురుదేవుడు చేసేటప్పుడు. కనుక ఇక్కడ ఈ వాగ్భవ కూటం అంటే ఈ అమ్మ మనకి ఇక్కడ ఈ ముఖం ఉంది కదండి, ముఖం అంటే నోరు, ఈ ముఖంలో ముఖే సరస్వతి. అసలు సరస్వతి లేకపోతే వాక్ వస్తుందా? వాక్ దేవి ఆవిడ, వాగ్వాదిని, వామకేసి, వహ్ని మండల వాసిని, అమ్మ వాగ్దేవి. ఆ వాగ్దేవి వాక్కి దేవి ఎవరు అంటే, కనుక ఇక్కడ ఏ ముఖం మాట్లాడుతున్నా కూడా అది సరస్వతే. ఆ సరస్వతి కటాక్షం లేకపోతే వాక్కు రాదు బయటికి. విద్య అంటే ఏమిటనుకుంటున్నారు, అమ్మ నిన్న చెప్పారుగా, ఏది తెలిస్తే ఇంక తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉండదు. ఇది వేదాంతంలో కూడా ఆకాంక్ష అని ఒకటి ఉన్నది. ఆకాంక్ష అంటే ఏమిటి, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్, నెక్స్ట్ ఏమిటి, నెక్స్ట్ ఏమిటి, ఇలా ప్రశ్నలు వేసుకుంటూనే వెళ్ళిపోయావనుకో, నీ జీవితం అంతా ప్రశ్నగానే మిగిలిపోతుంది. నీ ప్రశ్నలన్నీ ఎక్కడ ఆగిపోతాయో, ఎక్కడైతే నీ మనసు సమాధాన పడుతుందో, అది చెప్పేటటువంటి వాక్యం ఏదైతే ఉందో దానిని మహావాక్యం అన్నారు. ఈ అభిలాష ఆగిపోవాలి, ఈ ఆకాంక్ష ఆగిపోవాలి. ఇంకా మాకు అక్కర్లేదు ఇదంతాను, మాకు తెలియవలసింది తెలిసింది, ఇక్కడ ఫుల్ స్టాప్ పెడుతున్నాం అనేటటువంటి విషయాన్ని మనకు చెప్పేవే మహావాక్యాలంటే, మిగతావన్నీ మామూలు వాక్యాలు. అదేవిధంగా వాగ్భవ కూటం అయిపోయాక, మధ్యకూటం అయిపోయాక, కంటాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి కట్యదో భాగధారి, ఇక కిందన ఇదంతా జననేంద్రియాలతో కూడుకున్నటువంటిది కాబట్టి దానికి కేటాయించబడింది. అలాగే మెడిసిన్ లో కూడా మేము హెడ్ అండ్ నెక్ అని ఒక పార్ట్, మాకు చదువుకునేటప్పుడు కూడా హెడ్ అండ్ నెక్ ఒక పార్ట్, తర్వాత థొరాక్స్, అబ్డోమెన్ అండ్ థొరాక్స్ అంటే మధ్యకూటం, తర్వాత లిమ్స్ కిందన. నిజంగా నాకు అనిపిస్తుందండి, సైన్స్ ఇస్ నథింగ్ బట్ స్పిరిచువాలిటీ. అది మనం తెలుసుకోవటం లేదు. మనం ఇక్కడ ఏదో పూజలు చేసేస్తాం, కుంకుమ పూజ చేసేస్తాం, ఇలా హారతులు ఇచ్చేస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ వీటన్నిటి వెనకాల కొంచెం అర్థం మనం కాది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు మనకి సైన్స్ ఇస్ నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ స్పిరిచువాలిటీ. రిలిజన్ అనద్దు, రిలిజన్ వేరు, స్పిరిచువాలిటీ వేరు. రిలిజన్ అంటే మతం. బాబుజీ మహారాజ వారు ఏం చెప్పారంటే, మతం అంటే తల్లి లాంటిది అని చెప్పారు. తల్లిలాగా మనకి బోధిస్తుంది, కొంతవరకు మనని ఒక పాత్రలో తీసుకెళ్తుంది, తీసుకెళ్ళి ఇంకా అదే పనిగా చాదస్థంగా దాంట్లోనే కూర్చుంటానంటే అది మన హైందవ ధర్మం కానీ మన సనాతన ధర్మం కానీ ఒప్పుకోదు. దీని నుంచి నువ్వు ఎగబాకాలి, పైకి ఎగబాకాలి. అందుకనే అమ్మ నామాల్లో కూడా మొదటి ఇంచుమించు ఒక 100 నామాలు, 90-80 నామాల వరకు అమ్మ యొక్క స్థూల రూప వర్ణన ఉంది. ఆ తర్వాత అంతా అమ్మ యొక్క సూక్ష్మ రూప వర్ణన ఉంది. ఎప్పుడు కూడా విగ్రహం కూడా స్థూలం. కనిపించే విగ్రహంలో దేవుడున్నాడా అంటే ఉన్నాడు అని మనం ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం, నువ్వు చూసావా దేవుని చోటు చూసావా అని అడుగుతాం. నేను అడుగుతాను, కరెంటు చూసావా అని అడుగుతాను. కరెంటు చూడగలవా? లేదే. కానీ కరెంటును నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు? ఎక్స్పీరియన్స్. దాని గురించి నేను అనుభవైక వైద్యం అంటాను. కరెంటును ముట్టుక, కరెంటు వెళ్తున్న తీగని, కరెంటు లేని తీగని నువ్వు ఎలా గుర్తిస్తావు అని అడిగేవారు కదా బాబూజీ. కరెంటు ఉన్న తీగని ముట్టుకుంటే మనం ఏమవుతామండి? హరి ఓం తత్సత్, అక్కడ అంటూ పోతాం అంతే. అది అనుభవం. ఆ షాక్కే అనుభవం. మిగతావి పట్టుకుంటే అది రజ్జు. అసలు సర్పం ఏది? ఆ విగ్రహాన్ని, స్థూల రూపాన్ని, సూక్ష్మమైన మంత్రాన్ని కలిపేదే యంత్రం. అందుకనే అమ్మ సర్వ మంత్రాత్మికాయే నమః, సర్వ యంత్రాత్మికాయే నమః, సర్వశక్త్యాత్మికాయే నమః, సర్వ చక్రాత్మికాయే నమః, సర్వరూపే జగన్మాతృకే హే జగన్మాతృకే పాహిమాన్ పాహిమాన్. నిజంగానండి, శ్యామలా దట్టకం చదువుతుంటే బాబుజీ మహారాజు వారు అమ్మగదిలో అలా చక్కగా మధ్యలో నించునుండేవారు. అటుపక్క ఇటుపక్క మగవాళ్ళు, అటుపక్క ఆడవాళ్ళు అలాగా నించునేవారు. ఆ చిన్న అమ్మగదిలో ఎంతమంది ఇరికే వాళ్ళమో మనకు తెలియదు. చెమట్లే పోస్తున్నాయో, ఏమే ఉన్నాయో, ఫ్యానే ఉందో, లైటే ఉందో, మనకేం తెలియదు. అక్కడ చక్క ఉచ్చైశ్రవంతో మనల్ని హాయిగా మంత్రపుష్పం చెప్తూ ఉంటే, చివరిలో శ్యామలా దండకం చెప్తూ ఉంటేనండి స్వామివారు సర్వయంత్రాత్మికే, సర్వ మంత్రాత్మికే, సర్వశక్త్యాత్మికే, సర్వ ముద్రాత్మికే, సర్వ చక్రాత్మికే, సర్వరూపే జగన్మాతృకే హే పాహి మాం పాహి మాం పాహి మాం పాహి అన్నప్పుడు భూమిలోకి వెళ్ళిపోయేదండి స్వామివారు. ఇలా నమస్కారం చేసుకుంటూ అంటే అంతా ఉన్నది నువ్వే కదమ్మా, అంతా నువ్వే, అంతా నువ్వే. ఒక అద్దాల గది ఉందండి, ఆ గోడలు అద్దాలే, నేల అద్దమే, పైన రూఫు అద్దమే, సీలింగు అద్దమే. అందులోకి కొంచెం మధ్యలో ఆ శీష్ మహల్లోకి తలుపు కొంచెం తెరిచి ఉంచేత, తెరిచి ఉంచేసరికి ఒక కుక్క వెళ్ళింది. కుక్క వెళ్ళేసరికి అది లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఎదురుకుండా ఎన్ని కుక్కలు కనిపించాయి, వెళ్ళింది ఒక్కటే, బోల్డ్ కుక్కలు కనిపించి, అయ్య బాబోయ్ నన్ను తినేయడానికి ఇదేదో వచ్చిందని బహుమతి. ఇది బహుమంటే అవి 100 కుక్కలు ఉన్నాయి, పైన కింద చుట్టూరా అన్ని అన్ని అద్దాల్లోనూ ఉన్న కుక్కలన్నీ అరవడం మొదలుపెట్టాయి. అమ్మ బాబోయ్ వాటిని అటాక్ చేద్దాం అన్నట్టు, వీటిని అటాక్ చేద్దాం అన్నట్టు పైకెగిరి కిందకెగిరి ఆఖరికి తలపగలు కొట్టుకుని, అవి అద్దాలు కదండి, తలపగలు కొట్టుకుని చచ్చింది. మళ్ళీ పాపం రిపేర్లు అన్నీ చేసేసి ఆ శీష్ మహల్ని తయారు చేశారు. ఈ లోపల ఒక రాజకుమారుడు వెళ్ళాడు, చిన్న రాజకుమారుడు. ఆ రాజకుమారుడు వెళ్ళేసరికి, వా నేను ఇంత బాగున్నాను, ఆ టీవీ ఏమిటి, నా తలపగ బాగుందా, నా కిరీటం బాగుందా, నా చేతులు బాగున్నాయే, నా నూపురాలు బాగున్నాయే అనుకుంటూ ఆనందంతో పొంగి పొరలిపోయాట. ఇది రామతీర్థ వారు ఫస్ట్ టైం, స్వామి రామతీర్థ బాబుజీ మహారాజు వారు ఎప్పుడు కలిసేవారు, వారు చెప్పారని అది బాబుజీ మహారాజు వారితో ఈ కథ నేను చెప్తే ఎంత సంతోషించేశారంటే, రామతీర్థ ఏమన్నారు, రామతీర్థ ఏమన్నారు అని అడిగేవారు. కనుక అక్కడ ఏమిటనమాట, ఆ ఏకత్వాన్ని మనం చూడటం నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలంటే హోంవర్క్ చెయ్యాలి. హోంవర్క్ చేయకుండా ఏది రాదు. హోంవర్క్ చేయకపోతే మన మన టీచర్ల మీదే మనం తిరగబడుతున్నాం కాబట్టి వాళ్ళు నిన్నేమన్నారు, గురుదేవుడు మనకు చెయ్యాలి అని చెప్పడం వరకే ఉంటారండి. ఇప్పుడు గురువుల్లాగానే ఆయన కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నారు. నేను అడిగాను అమ్మను, సార్ మాతాజీ వారి పీఠాన్ని అధికరించిన కొత్తలో ఏంటమ్మా మీరు మరీ ఇంత లోపు ఇచ్చేస్తున్నారు, వాళ్ళని చాలా లైట్గా తీసేస్తున్నారు, వాళ్ళకి అంత ఇది చేస్తున్నారు అంటే, నాన్నగారు అయితే ఇలాగే ఉండేవారా అని అడిగాను. సార్ నేను ఉన్నదిన్నట్టు చెప్తున్నాను, అంటే ఇవి నాన్నగారు ఉన్నట్టు ఉంటే ఇక్కడ ఒక్క పిట్ట ఉండదే, ఇక్కడ ఒక్క పిట్ట ఉండదే అన్నారు ఆవిడ. అంటే చూసుకోండి, అంటే కలికాలం ప్రభావం మనం ఎలా అయిపోతున్నాము. గురుదేవుడు మరి బాబుజీ మహారాజు వారు ఎప్పుడు కూడా గోదావరి మాత గురించి చెప్పేవారు. గోదావరి మాత ఉపాసనే బాబా శిష్యురాలు ఆవిడ, సాకోరి ఎప్పుడు చెప్పేవారు. ఆయన ఒక పంజరంలో ఉండేవారు, అక్కడికే ఆయనకి అన్ని తీసుకొచ్చి ఇవ్వాలి. ఈవిడ భర్త నువ్వెప్పుడు ఆ గురువు గారి దగ్గరికి వెళ్తున్నా పో అని చెప్పి పంపించేశాడు. ఈవిడిని కొట్టి తిట్టేవారు, ఆయన తిట్టేవారు, ఆవిడ మీద ఉమ్మేసేవారు. ఒకటి కాదండి, ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. అంతేకాదు లోకులు కూడా ఆవిడ మీద నిందలేశారు, భర్తను వదిలేసి వచ్చిందని. ఏమైనా కూడా ఆవిడ చెక్కు చెందలేదు. కానీ ఆఖరికి ఆవిడే ఆ పీఠానికి మళ్ళీ అధిపతి. అంటే ఏంటి, ఎంత సాన పెడితే రత్నానికి అంత విలువ వస్తుంది. ఒక రాయి, మనం ఎప్పుడూ అనేక కథలు వింటున్నాం, మన దాసుగారు చెప్పారు ఎన్ని రాళ్ళు ఉంటాయో, బోల్డ్ రాళ్ళు జైపూర్లో అనేక రాళ్ళు, అన్ని రాళ్ళు దేవుళ్ళు అయిపోతున్నారండి. లేదు, ఆ అదేంటి, ఆ శ్రీరామచంద్రుడు విగ్రహం చెయ్యాలి అనుకుని ఆ శిల్పి ఒక రాయిని తెచ్చుకుంటాడు, ఆ రాయిని ఎదురుకుండా పెట్టుకుంటాడు. పెట్టుకుంటే అక్కడ శ్రీరాముడిని చెక్కుతున్నాడా, శ్రీరాముడికి అడ్డుగా ఉంటున్నవన్నీ తీసేస్తున్నాడా. తన మనసులో శ్రీరాముడు అనే ఒక రూపం ఏర్పడింది, ఆ రూపానికి అడ్డొస్తున్నవన్నీ ఆయన తొలగించేసుకుంటున్నాడు. తొలగించేసేసుకుంటుంటే ఆయనకి శ్రీరాముడు దర్శనమైంది. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం ఆ మాట, మన సాధన ముందుకు వెళ్ళాలి అంటే మనకి సాధనకు అడ్డొస్తున్న వాటిని తీసేసుకోవాలి. ఇదే హోంవర్క్. మన సాధనకి ఏమిటి అడ్డొస్తున్నాయి, నా ధ్యానానికి నువ్వు ఏంటి ఇలాగ డిస్టర్బ్ చేసావేమిటి అంటే, నీ ధ్యానం కళ్ళు మూసుకొని నువ్వు చేస్తున్నప్పుడు మట్టుగా నీ ధ్యానమా, మరి నువ్వు చదువుతున్న మంత్రాలు ఏంటి, ఆత్మత్వం గిరిజామతి సహచర ప్రాణ శరీరం గురం పూజాతే విషయోపభోగ రచన నిద్ర సమాధి స్థితి సంచారం పదవ ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగ్రహ రోజు చదివేస్తున్నామే. ఆత్మత్వం, ఆత్మ నేను అంటే నువ్వు, నేను అంటే నువ్వే, నోయి అని నిన్న అమ్మ పాడారు కదా. ఆత్మత్వం నా మతి నా బుద్ధి గిరిజ అంటే నీ భార్య. ఇప్పుడు ఏమైందండి, శివుడికి భార్య అయింది. ఆవిడెవరు, సదాశివ పతివ్రత సమయాచార తత్పర. సమయాచారం అంటే తన పాతివ్రత్య ధర్మాన్ని ఏనాడు కూడా వదలకుండా ఉండేటటువంటి ఆవిడ అని అర్థం. అంతేగాని సమయాన్ని పరిపాలించేది అని కాదు అక్కడ, అది కూడా తీసుకుందాం మనకి. అదే ఆవిడ సమయాచారాన్ని పాటిస్తారు కాబట్టి ఆశ్రమం ఇలా నడుస్తోంది ఇప్పుడు. కానీ సమయాచారం అంటే ఏంటంటే, శివ పార్వతులు శివ శక్తులిద్దరూ కూడా ఒకటే అనేటటువంటి విషయాన్ని మనకి తెలిపేది సమయాచారం. అటువంటి సమయాచార తత్పర అమ్మ. కనుక ఇప్పుడు ఏమైందన్నమాట, ఇప్పుడు మనం ఈ విధంగా మనం విచారణ చేసుకుంటూ ఉంటే మనకి ఇక్కడ విగ్రహం దగ్గరకు వచ్చాం. ఆ విగ్రహంలో అమ్మని చూస్తున్నాం. ఆ అమ్మవారు ఎంత బాగుందండి, వాళ్ళ చీర ఎంత బాగుందో. అసలు అది కాదండి, ఫస్ట్ అమ్మవారిని చూస్తున్నావా చీరను చూస్తున్నావా? ఏంటి సార్ అమ్మవారికి అన్ని గ్రీన్ రకాలు గ్రీన్ రంగులు ఎక్కువ వేస్తున్నారు అని కూడా. ఇదేమిటండి, అమ్మవారి చీర చూస్తున్నాము, ఆభరణాలు ఇదేదో ఇవాళ కొత్తగా పెట్టినట్టున్నారు. ఆ నత్తు పెట్టినప్పుడు అందరం అలాగే అనుకున్నాం, ఇదేదో కొత్తగా పెట్టినట్టున్నారు అనుకున్నాం. బాబుజీ ఈ నాగాభరణం ఎప్పుడు ఇక్కడ పెట్టించేవారు లక్ష్మక్క చేత, ఆయన కూడా అక్కడికి వెళ్ళి ఒకసారి అలా 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 సుకుమారంగా దానిని ఇలా టచ్ చేసేవారు. ఇవన్నీ మా చూస్తున్నాం. కానీ స్థూల రూపానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సూక్ష్మం ఉండాలి కదండి, ఆ సూక్ష్మమే మంత్రం. ఆ మంత్రాన్ని ఆ రూపాన్ని స్థూల రూపాన్ని కనెక్ట్ చేసేదానికి ఒక ప్లగ్ పెట్టారు, అదే యంత్రం. ఆ యంత్రంలో ఏమవుతుందంటే అక్కడ లిఖించబడి ఉంటుంది అమ్మ యొక్క బీజాక్షరాలు అవన్నీ కూడా. దాని లోపలికి మనం వెళ్ళొద్దు, అది ఒక కాండ్యూట్ అన్నమాట. అంటే ఏంటి, అది ఒక కనెక్షన్ స్థూల విగ్రహానికి మన మంత్రానికి. మనం ఏ ఆ మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారు. ఎవరైతే ఈ యంత్రాన్ని స్థాపన చేయబోతున్నారో వాళ్ళు ఎంత నియమ నిష్ఠలతోటి, ఏమంటే ఎంత నియమ నిష్ఠలతోటి వాళ్ళు ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారనేటటువంటిది మనం కళ్ళారా చూస్తున్నాం. అగో స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఆవిడ ఉన్నారు కదా. మరి ఈ యంత్రాన్ని ఇన్ని లక్షల మంత్రం చేస్తేనే గాని ఆ యంత్రానికి ఫలం రాదు. ఆ యంత్రాన్ని తీసుకెళ్ళి ఆ టైంలో ఆ గృహప్రవేశం ఆ ఆలయ ప్రవేశం టైంలో సుమూర్తం టైంలో మొట్టమొదట స్థాపించేది యంత్రం, విగ్రహం కాదు. విగ్రహం తర్వాత ఎప్పుడు పెట్టినా పర్వాలేదు. ఇది ఎలా అంటే జీలకర్ర బెల్లం పెట్టడమే ముఖ్యం పెళ్లిలో. అదేవిధంగా ఈ విగ్రహ ప్రతిష్టలో కూడా యంత్రం స్థాపన చేయడం ముఖ్యం. ఆ యంత్రం స్థాపన చేశాక స్థూల విగ్రహం ఎప్పుడైనా పెట్టచ్చు. ఆ ముందర ఈ స్థూల విగ్రహానికి చేయవలసినటువంటి సంస్కారాలన్నీ చేస్తారు మన బ్రహ్మగారు. నీళ్ళల్లో పడుకోబెడతారు, ధాన్యంలో పడుకోబెడతారు, పువ్వుల మీద పడుకోబెడతారు, జలాదివాసం, ధాన్యాదివాసం, జలాదివాసం, ఇంకా పుష్పాదివాసం, ఇవన్నీ కాకుండా ఆ కళలన్నీ కూడా చతుష్షష్టి కళల్ని వారు పిలిచి అందులోకి పంపిస్తారు. ఆ తర్వాత నేత్ర దృష్టిని ప్రార్థిస్తామండి. ఇంత చేస్తేనే గాని, అందుకనే బాబుజీ మహారాజ్ ఏమన్నారండి, ఈ విగ్రహాలన్నీ మామూలు విగ్రహాలు అనుకుంటున్నారేమో, నా తపశ్శక్తిని అంతా ధారపోసి వీటిని నేను ఇక్కడ స్థాపన చేశాను, మీకేమైనా కోరికలు ఉంటే అక్కడికి వెళ్ళి తీర్చుకోండి. కానీ అక్కడికి వచ్చినప్పుడు మట్టుకు కోరిక, ఎందుకంటే కేవల మోక్షాపేక్ష సంకల్పో బంధో బంధ, అది కూడా తీసేసేటటువంటి వారు గురుదేవుడు. నా దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఇవన్నీ వదిలించుకొని రండి అని చెప్పి మనకి ఇంతమంది దేవతామూర్తుల్ని ప్రసాదించారండి. ఇంత హోంవర్క్ ఉంటూ ఉంటే మనకి చెయ్యకుండా ఎందుకు వస్తున్నాము అంటే సబ్జెక్ట్ తెలియదా? సబ్జెక్ట్ తెలియదు అంటే అనేక ఇక్కడ చాలా పెద్ద పెద్ద కష్టమైన ఆల్జీబ్రా, అదేదో ట్రిగనోమెట్రీ అలాంటివి కూడా ఉన్నాయి. అంత లోతుకు వెళ్ళిపోయేది మనకి తెలియదు. కానీ బాగా అర్థమయ్యే చిన్న ఇంగ్లీషు, తెలుగు ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కదండి మనకి. కనుక ఈ ఆధ్యాత్మికతలో మనకి ఈ హోంవర్క్ చేసుకొని తీరాలి. చేసుకోకపోతే మనమే మనకే బ్యాడ్ మార్క్ వస్తుంది, అంతకంటే ఇంకేం లేదు. హరి ఓం తత్సత్. మనం అలాంటి పిల్లలం కాదు, మన అందరం మంచి పిల్లలం. తల్లిదండ్రులు ఎలాగైతే శ్రమించి పిల్లలకి హోంవర్క్ వాళ్ళే చేసేస్తూ ఉంటారు కూడా ఒకప్పుడు, అలా కాకుండా అలాగా మన హోంవర్క్ ని మనం చేసుకుంటూ మన పిల్లలకు కూడా వాళ్ళ హోంవర్క్ ని హెల్ప్ చేస్తూ మంచి పిల్లలు అనిపించుకుందాం గురుదేవుడి దగ్గర అని మీ అందరికీ నమస్కరిస్తూ హరి ఓం.